శ్రీ రామచంద్ర రాజయోగ ప్రభావము అను అంశముపై లాల్ దర్వాజా శిక్షణా తరగతులలో ఇచ్చిన ప్రసంగము.
పనికి అడ్డు రాకుండా వీడి యొక్క సాధన చేయడం అనేది వాడి వల్ల కాదు. ఆ సాధన ఎటువంటి పరిణామాన్ని తీసుకొస్తుందో అనేది వేరే ముచ్చట, దాని గురించి మనం మాట్లాడలేదు. సాధన చేయడం అనేది అంటేనే పనికి ఎసరు పెట్టినట్టే. ముందుగా వెళ్ళిపోతానని అంటాడు మా మహమ్మద్ సోదరుడు. 4 గంటలకంతా వెళ్ళిపోతాడు, రంజాన్కి వెళ్ళి చేసుకోవాలి. 4 గంటలకు పోతాడు, కనపడ్డాడు. ఎందుకురా కనపడడం అంటే రోజా సాబ్ అంటాడు. సరే అయిపోయి వాడితో ఇంకా మాట్లాడలేదు మనం. మరి ఏం మాట్లాడతాం? వాడు పోతాం, వాడు వద్దంటాం, ఆ దేవుడి దగ్గర పోతాంటే వద్దంటాం. మనం వద్దనే వద్దన అనేటువంటి సంస్కారం, కుసంస్కారం మనకు లేదు. సరే అని చెప్పేటంత ధైర్యం మనకు లేక వాడి పని పని కూడా మనమే చేసుకుని బయటపడాలి. అందుకే వాడి పని కూడా చేయాలి కదండి. వాడు చేయకపోతే పని అంటూ ఉంది కాబట్టి పని చేయాల్సి వస్తుంది. సరే పని కూడా మానేసుకోవచ్చు అనుకో, అది వేరే సబ్జెక్ట్. దానికి ఎఫిషియన్సీ అనే మాటే లేదు అక్కడ. ఎఫిషియన్సీ అనే దానిపైన మాట్లాడుతూ ఇది మాట్లాడుతున్నాం. ఇన్ఎఫిషియన్సీ కానీ ఒప్పుకున్నాం అనుకో, తర్వాత ఏం మాట్లాడ అవసరం లేదు. వీ నీడ్ నాట్ డిస్కస్. నాకు తెలిసి చాలామంది అమావాస్య నాడు రాడు, ఏకాదశి నాడు రాడు, ఏకాదశి ఉపవాసం అంటాడు, మూలలో కూర్చుంటాడు. నానా అవస్థ పెట్టించాను నన్ను. వాళ్ళ గురించి కేస్ హిస్టరీస్ చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ, కానీ జరిగేది అది. అంటే టైం టేకన్ ఈస్ ఎనార్మస్. దాంట్లో చాలా టైం వినియోగిస్తే కానీ ఇటువంటి మైండ్ కుదరదు, ఈ స్థితికి రాదు అంటాడు. ఎటువంటి స్థితి అనే తర్వాత మాట్లాడదాం. ఏ స్థితికి సాధన అంటూ ఒకటి చేయాలంటే టైం మీద కానీ మన దేశంలో ఉన్న వేరే వేరే పద్ధతులు మనం తీసుకున్నామంటే ఇంత పడుతుంది. సో టైం ఎఫిషియన్సీ ఎంత మన దీంట్లో? ఇక్కడ మినిమం 1 అవర్ మార్నింగ్ అన్నాడు, 1/2 అవర్ ఈవినింగ్ అన్నాడు, నైట్ పడుకోదని ముందు. ఈజ్ మినిమం లీస్ట్ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్. యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ మోర్ టైం దిస్. మీరు ఎవరైనా కానీ పారాయణం చేసి ఉంటే, గీతా పారాయణం చేసిన లేక రామాయణంలో ఒక స్కందం మనం తీసుకున్నా మనకు టైం పడుతుంది, అంతకంటే ఎక్కువ పడుతుంది. ఉట్టి పూజ చేయాలనుకున్నా కానీ నీకు షోడశోపచారాలతో మనం చేసేది లేచేసరికి 3 గంటలైనా పడుతుంది. 3 గంటలు ఏంటి, దీనివల్ల కాదు. పూజ సరిగా చేయాలంటే తూతూ మంత్రాలు ఎప్పుడైనా చెప్పొచ్చు. దానికేముంది, దానికి అడిగేవాళ్ళేడు, పూజేవాళ్ళేడు, పద్ధతి లేదు. పద్ధతి లేకుండా చేసేది ఏదైనా చేయొచ్చు. పద్ధతి ప్రకారం చేస్తే ఇంత టైం పడుతుంది. ఇప్పుడు మాట వరసకు మాట్లాడి మా ఇంటి పక్కన ఇప్పుడు మొన్న స్టార్ట్ చేశారు రామ్ధున్ మన ఇంట్లో, ఇంకా జరుగుతూనే ఉంది. ఎందుకు చేస్తున్నాయని నాకు కనుక్కోవాల్సిన అవసరం నాకు పడలేదు కాబట్టి నేను అడగలేదు. కానీ టైం అంత పాయింట్ ఏమిటంటే అదే పనిగా అదే పని చేస్తూ ఉండాలన్నమాట. మనం మిగతా వ్యాపారాలకి మన డే టు డే మనం చేసే పనులన్నీ మానేయాల్సి వస్తుంది, లేకపోతే దానికి లోయర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇట్లా కాకుండా మన యొక్క సాధన ఉత్తమంగా ఉండడానికి కోరిన టైం ఎంత అని తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు తేలింది 1.5 అవర్స్ పర్ డే, 1 అవర్ ఇన్ ది మార్నింగ్, 1/2 అవర్ ఇన్ ది ఈవినింగ్. దట్ వే దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఎఫిషియంట్ సిస్టమ్, టైం ఎఫిషియంట్ సిస్టమ్. డెలివరీ ఆఫ్ గూడ్స్ పట్టి ఉంటుంది. ఆయన చెప్పింది ఏమిటంటే డెలివరీ ఆఫ్ గూడ్స్, దీనివల్ల టైం సరే కొద్ది టైమే పెట్టావు కానీ ఏం వస్తుంది నాకు అని ప్రశ్న వేసుకున్నప్పుడు, యోగంలో మనం తీసుకుంటే హతయోగం తీసుకుందాం అనుకోండి, దాని యొక్క లక్ష్యం ఏమిటి? ఆరోగ్యము. మోక్ష సాధన గురించి, హతయోగం గురించి ఎవడు మాట్లాడు. ఆరోగ్యం. ఆరోగ్యం ఎందుకు బాగుండాలా? సాధన చేయడానికని బాగుండాలి. అందుకని ప్రతి ఒక్క రాజయోగి కూడా ఇంతకుముందు హతయోగిగా ఉండేవాడు. బాడీని ఒక స్టేట్కి తీసుకొచ్చుకొని ఆ తర్వాత మైండ్ని తీసుకొస్తామనే ఉద్దేశంతో దాన్ని దీన్ని కలిపి పెట్టుకున్నారు. హతయోగము ప్లస్ రాజయోగము కలిపితే వాడు యోగి అవుతాడని. ఈ సిస్టంలో బాబాజీ గారు ఏం చేశారంటే ఈ హతయోగం పార్ట్ని తీసేశారు. పుట్టి రాజయోగం పైనే మనం పోతున్నాం. దానివల్ల టైం సేవింగ్ అవుతుంది, అనవసరమైన శ్రమ తప్పుతుంది. ఎఫిషియన్సీ ఆల్వేస్ మీన్స్ దట్ ఈస్ వీ షుడ్ రెడ్యూస్ ది ఎఫర్ట్, ఆప్టిమైజ్ ది ఎఫర్ట్, రెడ్యూస్ ది ఎఫర్ట్. ఒక మనకు 1/2 హార్స్ పవర్లో రన్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు 5 హార్స్ పవర్ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది ఏమిటి అనే దానికి క్లారిటీ ఉంటే, కావలసిందే ప్రాణాయామ హతయోగ మాదిరి ప్రాణాయామం చేసేసి బ్రెత్ కంట్రోల్ చేస్తాను, గాల్లో ఎగురుతాను, నీటిలో నడుస్తాను అనేది పెట్టుకుంటే అది కానీ మనకు గమ్యమైతే సరే అది చేద్దాం. మనకు కావలసింది అది కాదు. ఒక ఉత్తమ మానవుడిగా ఉండడం అనేది మన యొక్క సాధన యొక్క పరమ లక్ష్యం. లక్ష్యం ఏమిటంటే ఉత్తమ మానవుడుగా ఉండాలి. ఉత్తమ మానవుడు అనేవాడు స్వార్థపరుడుగా ఉండకూడదు. స్వార్థపరత్వం మానితేనే వాడు ఉత్తమ మానవ గతికి వచ్చినట్టు. వాడు మనిషి మానవులందరూ కూడా రెండు కాళ్ళ ఉన్న జంతువులంతా మానవుల కింద లెక్కెట్టుకుంటే మనీషి అనేవాడు మనకు కావాలి. కవిహి మనీషీహి పరిభూహు స్వయంభూహు అని మన యొక్క వేద ఉవాచం. వేదంలో మనీషిగా ఉండాలంట, యు మస్ట్ బీ లైక్ రియల్ మ్యాన్. బాబుజీ గారు మాట్లాడి చెప్పాలంటే రియలైజేషన్ మీన్స్ టు బికమ్ రియల్ మ్యాన్. సో మన సాధన గమ్యం ఇది. రియల్ మ్యాన్ అనేవాడు ఎట్లా ఉండాలి? ఏ పని చేసినా దానిలో పర్ఫెక్షన్ ఉండాలి. యోగ కర్మసు కౌశలం. మనం ఏ పని చేస్తున్నామో, మనకి ఎటువంటి పని ఇచ్చినా కానీ ఆ పని నిర్వర్తించట్లో మనం పూర్తి ఎఫిషియన్సీ చూపించిన రోజు మనం యోగి అని చెప్పుకోవడానికి మనకు అర్హులం. కాకపోతే యోగి అని చెప్పుకోలేం. సో గోల్ ఏమిటైంది మనకు? హతయోగాలు అయితే బాడీ బాగుండాలని అంటాడు. ఇంకోరైతే గాల్లో ఎగురుతానని అంటే వాడు ఇష్టం ఎగరమని చెప్పుదాం. ఎందుకంటే మనకు ఏరోప్లేన్లో ఉండగా మన ఎగరవలసిన పని మనకు కనపట్టలే. నీటిల పైన కూడా ఓడలు ఉండగా మన నడవలసిన పని లేదు, మనకు కనపట్టలేదు. అది ఏమిటంటే మన యొక్క గొప్పతనాన్ని మనం నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నమే కానీ మానవుడిగా ఉండడానికి దానికి సంబంధం లేదు. ఒక బాతుగా అయిపోవడం అనేది నీటిపైన నడవడం, ఒక పక్షిగా అయిపోవడం అనేది గాలిలో ఎగరటం. ఈ రెండు కూడా మానవుడి కంటే చాలా తక్కువ లెవెల్లో ఉన్నాయి. కాస్త అంత వివేకం ఉపయోగిస్తే దాని వెనుక అర్థం ఎవరికైనా అర్థమవుతుంది. సో మన యొక్క గమ్యం ఏమిటి అని తీసుకున్నప్పుడు ఒక ఉత్తమ మానవుడిగా ఉండాలి. ఉత్తమ మానవుడిగా ఉండాలి అన్నప్పుడు ఎటువంటి వాడు ఉత్తమ మానవుడు? ఆ బ్రదర్ చెప్పినట్టు మన ఉత్తమ మానవుడు అయినప్పుడు వీడు ఎట్టయినాట అని ఆలోచిస్తాడు. ఒక సాధన పరంగా చేస్తుంటాడు, దైవ నమ్మికతో ఉన్నాడు, పరమార్థాన్ని తెలిసిన వాడు, పరమం తెలిసిన వాడు ఉన్నాడు. మనం కూడా అలా చేద్దామని ఇతరులకు ఉత్సాహం కలుగుతుంది. ఒక ఉత్తమ మానవుడే ఇతరులను కూడా ఆ గతికి తీసుకురాగలుగుతాడు. ఇది మనకు నచ్చదు, సైకలాజికల్గా నచ్చదు. ఒక మొత్తం మానవుడు కనబడినా ఆయనకి చెల్లిందండి మాకు చెల్లదు ఇవంతా అంటాం మనం. ఓ బాబుజీని చూపించారనుకో, లేక వివేకానందని చూపించారనుకో, ఓ రమణ మహర్షిని చూపించారనుకో, అరబిందోని చూపించారు, ఎటువంటి గొప్ప మహనీయుడైనా తీసుకున్నా కానీ వాళ్ళకి చెల్లిందప్ప ఇది మనకి చెల్లదు అని అంటాం. ఎందుకంటున్నాం ఆ మాట? వాళ్ళు అంత సమయము కాలాన్ని వాళ్ళ జీవితాన్ని అంతా కూడా దానికని ధారపోశారు. అటువంటి వాళ్ళే ఇంతకుముందు మనకు కనబడ్డారు. సాధారణంగా గృహస్థులో ఉంటూ ఉత్తమ గతి పొందిన వాడు మనకు సమీపంలో కనబడలేదు. ఒక బాబుజీ తప్పితే ఈయన సంసారంలో ఉంటూ పిల్లలను పెంచుతూ పెద్దవాళ్ళ పని చేస్తూ కోర్టుకు పోతూ కోర్టు నుంచి వస్తూ వ్యవహారాలని చూస్తూ కూడా ఒక మనిషిగా బతికిన మనిషి ఈయన ఒకడే మనకు కనబడ్డాడు. ఇప్పుడు రీసెంట్గా పాతకాల కథలు చాలా ఉంటాయి మన కాలం. అంటే ఏమిటి, మనం ఒక స్థితికి వచ్చేసాం. ఒక గాంధీజీ గారు తీసుకున్నాం అనుకో, ఇద్దరు నిజంగా సంసారిగానే ఉన్నాడు. సొంత సంసారం మానేసిన సాంఘిక సంసారంలో తిరుగుతూ సంఘానికి సేవ చేస్తూ ఒక ఉత్తమ మానవుడిగా ఉంటూ సన్యాసాశ్రమం తీసుకోలేదు కదా ఆయన. ఆయన ఒక గొప్ప మనిషి మన కాలం. అందుకని ఏం చేసాం, గాంధీ గారికి స్టాచ్యూలు కట్టిపెట్టాం. మనం దాని వెనక అటువంటి నడవడికే మనం పెంచుకోదలుచుకోలేదు. ఆయన చేసిన దాంట్లో ఏది చేశాడు? సత్యవాక్ పరిపాలన చేశాడు. నిన్న నేను మాట్లాడుతూ మీకు సత్యము, అహింస, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము అనున్నది మానవులు చేయవలసిన ధర్మం. ఇవన్నీ పాటించాలి. ఏ ఒక్కటి పాటించినా అంత మహాత్ముడు అవుతాడు. అన్నీ పాటించిన నాడు మీరేమవుతారో మీరే ఆలోచించుకోవచ్చు. ఆలోచన సాధ్యమా? ఇటువంటి ఆలోచన మాకు సాధ్యమా? ఇటువంటి ప్రవర్తన మాకు సాధ్యమా అనంటే మనకు సాధ్యం కానిది ఏమీ లేదు. భగవంతుడే మనంగా ఉన్నాం కాబట్టి, భగవంతుడే మన రూపం ధరించాడు కాబట్టి భగవంతుడికి ఎటువంటిది వీలు కాదు అని చెప్పలేము కాబట్టి తప్పకుండా మీకు వీలవుతుంది. కానీ ఎవరు చెప్పినారు మనకి ఇది వీలు పడదని? ఎవరు చెప్పారు? మనకు తెలిసిన వేదాంతులు చెప్పారు ఇది మీకు వీలు పడలేవు ఆ గృహస్థాశ్రమకని. సన్యాసులు చెప్పారు అది నిజమని నమ్మినాం. కాలక్రమేణా జరిగిన విపరీతమైన ఆలోచన ఇది. మనకు అటువంటి కెపాసిటీ ఉంది అనే దృఢ సంకల్పము, దృఢ నిశ్చయం అనేది మనకు కలుగుతుంది. ఇది సాధనలో చాలా గొప్ప మార్పు. ఇతర సాధనలు చేసేవాడికి ఈ సాధన చేసేవాడికి ఫండమెంటల్ డిఫరెన్స్. నాకు చేతన ఉన్నాను కూర్చుంటాడు ఈయన, నాకు చేత కాదు వాటి పై కాళ్ళలో పడతాను అంటాడు ఇంకోటి. వాళ్ళు భక్తులు, యోగులకి భక్తులకి తేడా ఉంది. నాకు చేత కాదు, నా వల్ల కాదు, నువ్వే నా తరఫున నువ్వులు చేసేసే. ఇది సాధారణంగా మనం చూస్తే మనకు రాయివారు చెప్పే మంత్రాలు రావు కాబట్టి నువ్వు చెప్పిన ఆయన మంత్రాలను వాడికి వదిలేస్తాం. అదే అనమాట ఇక్కడ జరిగేది, సాధనలో కూడా అదే. మీ ఆలోచనలు చెప్తున్నాను, ఇటువంటి ప్యారలల్స్ మనకు కనబడతాయి. ఈ నమ్మకం మనలో, మనకు నమ్మకం ఆత్మవిశ్వాసం అనేది కలుగు చేస్తుంది. ఈ సిస్టంలో మీకు వస్తుంది అటువంటి దాని గురించి అక్కడ మాటలే లేవు, వాటి గురించి మాటలు లేవు ఇతర సిస్టంలో. దీని గురించి ఆత్మవిశ్వాసం గురించి, ఆత్మవిశ్వాసం వచ్చిన తర్వాత ప్రాణాహుతిని మనం అనుభవిస్తుంటాం కాబట్టి గురువు గారి యొక్క కెపాసిటీ కూడా మనకి తెలియ వస్తుంది. ఏం కెపాసిటీ? మన ముందు ఆయన ఏమైనా సర్కస్ ఫిట్స్ చేస్తాడా, మిరకిల్స్ చేస్తాడా? చేయడు. అవి చేయవలసిన అవసరం లేదు. అవి చేసినా మనకు పనికిరావు, అది ఆయన గొప్పతనం తెలుసు. మనకి ఎప్పుడు భగవంతుడు పనికి వస్తాడు? ఒకప్పుడు మా కజిన్, మా బావగారు ఏమన్నాడంటే, రావా ఒక మహనీయుడి దగ్గర పోదామన్నాడు. పోదాం లేదు, దానికి ఏముంది, ఆయన ఏం చేస్తాడు చెప్పు అన్నాడు. ఆయన చాలా గొప్పవాడు, నాకు తెలియదు అన్నాడు. సరే చెప్తున్నావు కదా, నేను చెప్తున్నావు కదా, గొప్పవాడే, నాకేం చేస్తాడు చెప్పు అన్నాడు. నీకేం చేస్తాడంటే ఏమిటా కదా, పెద్దవాళ్ళు కదా పోవాలి కదా అన్నాడు. నిజమేనయ్యా, పెద్దవాళ్ళు ఒప్పుకున్నాము, భగవంతుడే అని ఒప్పుకుంటాం అనుకో, ఏం చేస్తాడు నాకు చెప్పు అన్నాడు. ఆ స్థితికి నన్ను ఏమైనా తీసుకొస్తాడా, నన్ను భగవంతుని సమానంగా చేస్తాడా, నాకేం చేస్తాడు ఆయన? నేను చేసుకోలేనిది ఆయన చేసేది ఏమిటి? ఉద్యోగము చేస్తున్నాము, బట్టలా నేను కొనుక్కుంటా, తిండి నేను చేసుకుంటున్నా, తిరగాల తిరుగుతున్నా, ఆయన ఏం చేస్తాడు, నాకేం చేస్తాడు? ఎందుకు ఇటువంటి వేద ప్రశ్న వేస్తా మీరు అనుకోవచ్చు, కానీ నిజంగా నాది వేద ప్రశ్న కాదు, నాకు చాలా సీరియస్ ప్రశ్న. భగవంతుడు నాకు కనబడితే నాకు వచ్చే లాభం ఏమిటి చెప్పండి? మీకు ఎవరికైనా కనబడ్డాడు భగవంతుడు ఏం లాభం చెప్పండి? ఎవరైనా చెప్పగలుగుతారా? భగవంతుడితో మనకు కావాల్సినది అతన్ని చూడడం అనేది కాదయ్యా, ఆయనతో తాదాత్మ్యం పొందాలి, ఆయనతో ఒకటి కావాలి. నీతోనే ఉంటున్నానయ్యా, నాతో నువ్వు తాదాత్మ్యం చెందు అని అంటున్నాడు ఆయన. దీన్ని మానేసి బయట మన దేవుళ్ళని వెతుక్కుంటామంటే అది మొదటి మూర్ఖత్వం. రెండవది, ఎప్పుడైతే లోపలైతే మనకు ఫ్రెండ్ ఎప్పుడు ఉంటాడో, భగవంతుడు లోపల ఉంటాడో, అతని సాన్నిధ్యంలో పెట్టుకొని అతని మనసులో ఉంచుకొని మనం పని చేసినప్పుడు మన యొక్క పని పర్ఫెక్ట్గా ఉంటుంది. కర్మసు కౌశలం ఎప్పుడు వస్తుందంటే యోగం అయితే కానీ రాదు. వీళ్ళు ఏమనుకున్నారు, యోగ కర్మసు కౌశలం అన్నప్పుడు వీడు ఎఫిషియెంట్గా పర్ఫార్మ్ చేస్తే వీడు గాడి తెరిపోతాడు. అట్లా కాదు, గాడ్ మనతో ఉంటేనే మన ఎఫిషియన్సీ వస్తుంది. మనతో నిరంతరం ఆయన ఉన్నాడనే జ్ఞానం ఉంటేనే మనకి ఎఫిషియన్సీ వస్తుంది. అర్జునుడి గురించి ఏమాత్రం మీకు తెలిసి ఉన్నా, అర్జునుడి వెనక ముందు ఎప్పుడు రథసారథిగా ఆయన పార్థసారథి ఉంటున్నాడు కాబట్టి, ఆ భగవంతుని సమీపంలో, భగవంతుని సాన్నిధ్యంలో భగవంతునిపై నిరంతర చింతన చేస్తూ పనిచేశాడు కాబట్టి బాణం వేయకుండా ఊరుకోలేదు కదా. నిరంతర ధ్యాసం ఉంది అనేసి ఆయన పైన అక్కడ కూర్చొనేసి బదని చెప్పలేదు కదా. పార్థుడు ఆ పని చేయలేదు, పార్థుడు పనిచేశాడు, యుద్ధం చేశాడు. యుద్ధానికి ముందు వాడు ఒక దీంట్లో ఒక విచిత్రమైన స్థితిలో పడ్డాడు, అటాచ్మెంట్తో ఉండి. ఈ పని ఏదో చేయమంటున్నారు, నా యొక్క బంధువులు ఉన్నారు, మరి నాకు ఇలా ఉంది, నేనేం చేయాలా, నాకు విషాదంగా ఉంది అని అంటాడు. వివేకం తెచ్చుకోరా నాయన అంటాడు ఆయన. నువ్వెవడు చేసేదానికి చేసేది మేము, ధర్మ సంస్థాపనార్థ వచ్చిన నేను, దుస్తుల్ని మనం తీసేయాలి, మనం పనిచేయాలి, పనిచేయి, ఎవడైతే నీకేం కావాలి. ఈ జన్మలో వాళ్ళు నీకు మామలు తల్లులు తండ్రులు అవుతారు, నిరంతరం ప్రవహించే కాలవాహినిలో వాళ్ళెవరు నీవెవరు, అంతా కూడా భగవత్ స్వరూపమే కదా, చూడు నా యొక్క దర్శనం చేసుకో, తెలుస్తుంది నీకు అన్నాడు. అటువంటి వాడు ముందు ఉండగా, బండి తోలుతుండగా ఇతను యుద్ధం చేశాడు. పార్థసారథుడికి ఆయన పాపం అలా కనిపించి చెప్పవలసినటువంటి అవసరం పడ్డది, ఎందుకంటే అతని యొక్క అజ్ఞాన స్థితి అటువంటిది. అంటే అన్ని సంవత్సరం సకుడుగా లేడా, సకుడుగానే ఉన్నాడు. మిత్రుడుగా లేడా, మిత్రుడుగానే ఉన్నాడు. అయినా ఆ విచక్షణ వివేకము రాదు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిరంతరం మనతో కూడా మన భగవంతుడు మన లోపల ఉన్నా కానీ, అర్జునుడు ఎలాగైతే కృష్ణుని విస్మరించి తనే చేస్తున్నాడనే ఒక అహంకారంతో విర్రవీగి విషాదంలో పడ్డాడో, అలాగే మనం కూడా విషాదంలో పడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ ధ్యాసని లోపల మనకు హృదయంలో భగవంతుడు ఉన్నాడనే ఒక జ్ఞానం నీకు ఎరుకకు వస్తుందో, ఎరుకకు ఎట్లా వస్తుంది? ప్రాణాహుతి ద్వారా మనం అనుభవించే ఆ ఒక ఒక నిశ్చల స్థితి, భగవద్భావన వల్ల కలిగిన నిశ్చల స్థితి. భగవంతుడు మనలో ప్రవహించేటప్పుడు భగవద్భావన ప్రవహిస్తుంది. భగవద్భావన ప్రవహించేటప్పుడు నీకు నిశ్చల స్థితి వస్తుంది. టోటల్గా థాట్లెస్ కండిషన్ రాకపోయినా మనం ఏదో ఒక తన్మయ స్థితిలో ఉన్నాం, ఒక నిమగ్న స్థితిలో ఉన్నాం. భగవంతుని వైపు మన మనసు మరలిందని చెప్పి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నీ ఆత్మవిశ్వాసానికి తోడ్పాటుగా భగవంతుని సహాయం కూడా ఉందని ఎరుకు కలిగి నీ యొక్క కర్మ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రెడిషనల్ సిస్టమ్స్లో వాళ్ళు ఏం చెప్తారు, ఎవడైతే భగవంతుని కానీ చూశాడో, తరించాడో, తర్వాత వాడి గురించి మనకి ఎక్కడ ఏ కథలో చెప్పడు, ఏ కథలో కూడా మనకు చెప్పడు. ఏమవుతాడు వాడు, ఏమవుతాడు ఎవడు తెలియదు. మనకు కావాల్సింది అటువంటి స్థితి కాదు. మనకు కావాల్సింది ఏమిటంటే ఇక్కడ ఉంటూ మన ఎన్ని నాళ్ళు ఉండాలని భగవంతుడు నిర్దేశించాడో అన్ని నాళ్ళు ఉంటూ భగవంతునితో ఉంటూ భగవంతుని సాన్నిధ్యంలోనే మనం అసలుతూ భగవత్ కైంకర్యాన్ని మనం చేయాలి. మనకు పని ఉంటే ఏమి ఉండదు, అన్ని పనులు ఆయనవే. నీవు ఆఫీస్లో డ్రాఫ్ట్మెన్గా పనిచేసినా, ఎలక్ట్రానిక్ ఇంజనీర్గా పనిచేసినా, స్వీపర్గా పనిచేసినా, టీచర్గా పనిచేసినా, అన్నీ కూడా ఒక విధమైన సర్వీసే. సర్వీస్ అన్న మాట రావడంతో అవంతా కూడా భగవత్పరమే. అటువంటి పని మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క కర్మానుష్ఠానం వల్ల ఎలా అవుతుందంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇన్యాక్టివిటీ ఈజ్ ద టైప్ ఆఫ్ గోల్ దట్ అదర్ పీపుల్ వర్ టాకింగ్, వేర్ ఆర్ వీఆర్ టాకింగ్ అబౌట్ మోస్ట్ ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్ వాట్ ఎవర్ ఫీల్డ్ ఇట్ ఈస్. నిన్న మాధవ్ గారు నాకు పేపర్లో న్యూస్ చెబుతూ హిందూ దేశంలో పోయిన ప్రాబ్లం ఏమిటంటే వీళ్ళెవరు కూడా తమ గురించే పట్టించుకుంటారు కానీ ఇతరుల గురించి పట్టించుకోరు. వీళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి గురించి మాత్రమే ఆలోచిస్తారు కానీ ఇతరుల గురించి ఆలోచించరు అనే ఒక అపవాదు పేపర్లో వచ్చిందని చెప్పాడు. నిజమేనైనా ఇటువంటిది జరిగింది అన్నా నేను. పోయిన సెంచరీ లాస్ట్ సెంచరీ కడపట్లో వివేకానంద లాంటి మహనీయులు మాట్లాడుతున్నప్పుడు వేదాంతానికి బహు ప్రాముఖ్యం ఇచ్చారు. కానీ వేదాంతంలో చెప్పినట్టు మన హిందువులు ఎవడు కూడా నడవట్లేదు. ఈ దేశంలో హిందువైనా కానీ ఎవడైనా కానీ ఏ మతమైనా కానీ పుస్తకాల ప్రకారం ప్రవర్తించేవాడు లేడు. భగవంతుడు నన్ను నమ్మకంతోనే చేస్తాడే కానీ పుస్తకాలు చెప్పారు ఇటు చేస్తాడు అటు చెప్పని చేసేవాడు లేడు. వద్దన్నా కావాలన్నా రామనామ జపం జరిగిపోతూనే ఉంది, వద్దన్నా కావాలన్నా నమాజులు జరిగిపోతూనే ఉన్నాయి. మొన్న నాకు ఒకరు కనబడ్డాడు, ఒక ముస్లిం సోదరుడు. ఆయన ఇక్కడ రీసెంట్గా పోయి ఇచ్చాట గల్ఫ్ పక్కకి. ఏమంటే అక్కడికి ఇక్కడ విశేషం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం భగవంతుడి గురించి ఆలోచిస్తాం సార్, అక్కడ ఆలోచించరు అన్నాడు. ఏం చేస్తుంటారు నమాజ్ అని, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే తెలియాలి సార్, మేమైతే కాస్త దేవుడి గురించి ఆలోచిస్తామన్నాడు. ఎందుకంటే దైవపరంగా మన మనసుని మళ్లించుకునే బుద్ధి ఇది ఈ దేశానికి ఉంది. చేసే ప్రతి కార్యం కూడా దైవపరంగా ఆలోచించే బుద్ధి మనకుంది. ఈ మాట ఎక్కడా చెప్పలేదు ఆయన. దైవపరంగా ఆలోచిస్తూ ఎవడికి వాడి ఇంట్లో కూర్చుని ఉంటే ఇంత పైరు పండేనా, లేకపోతే ఇంత మనకు సమృద్ధిగా ఉండేవాళ్ళం. ఈరోజు మనం అనొచ్చు వాళ్ళు అన్నచ్చు మీ పూర్ నేషన్ మొన్నటి దాకా అని. రాబర్ట్ క్లైవ్ ఈ దేశానికి వచ్చిన రోజుల్లో, మొదటి రోజుల్లో కల్కట్టాలో దిగినప్పుడు వాడు రాస్తాడు. రాసిన దాంట్లో ఏం చెప్తాడంటే ఇక్కడ సామాన్యుడి ఇంట్లో తిండి కూడా, అక్కడ మన రాజులు రాణులు కూడా లేవు, అంత బాగా ఉంటుంది ఇక్కడ అని చెప్పి రాస్తాడు. అంటే 2-3 శతాబ్దాలకు ముందు మనం కానీ చూస్తే మనం సోమరిపోతులం కాము, ఏదో వేదాంతం చెప్పేసేసి నిద్రపోయే రకం కాదు, కర్మసిద్ధాంతాన్ని పట్టుకొని ఇంకా నాకెందుకు పట్టించుకునే వాళ్ళము కాదు. కానీ ఇవన్నీ మనపైన రుద్దబడ్డాయి. మనకి ఈ ఫిలాసఫీలో ముఖ్యమని ఎవడో చెప్పేశాడు. ఎవడు చెప్పాడు? ఎవరో అద్వైత వేదాంతి ఒక వేదాంతాన్ని చెప్పాడు, చాలా గొప్పగా ఉంది. శంకరద్వైతాన్ని విమర్శించే ఉద్దేశం నాకు లేదు, కానీ శంకరద్వైతం మాత్రం హిందూ మాతం కాదు. శంకరద్వైతం ఈ దేశం యొక్క ఆధ్యాత్మిక స్థితిని తెలుపదు. శంకరద్వైతం ఒక పద్ధతి, చాలా బాగా ఉంది, మంచి సిస్టమ్, బాగా ఫిలాసఫీ బాగా రాశారు, లాజిక్ కరెక్ట్గా ఉంది, ఒప్పుకుంటారు, అంతవరకు ఒప్పుకుంటారు. కానీ మన నడవడిక, మన ఇంట్లో మన అమ్మగారు కానీ తాతలు కానీ అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ వాళ్ళు ఆ రిలీజన్ ఏదైతే కంటిన్యూ చేశారో, ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది అని చెప్పేసి బయట కూర్చొని పొయ్యి ముట్టించకుండా వంట చేయకుండా తెలియదు కదా. వంట చేశారు, వంట పెట్టారు, తిన్నాం, వాడు ఎవడో పోయినాడు, వాడు కష్టపడ్డాడు, సంపాదించాడు, వచ్చాడు. దేశం అంటే మరి మరీ సమర్పోతున్నాం అని మనం చెప్పేసేస్తే వాడు ఎవడో చెప్పేస్తే మనం ఒప్పుకోవాలా? ఒప్పుకునే స్థితికి వచ్చాం మన బానిసత్వంతో. బానిసత్వం మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు చేసిన కంటిన్యూస్గా మనల్ని నీకేమి రాదు, నీకేమి రాదు, నీవేమి లేదు అని చెప్పడంతో మనం నిజంగా ఆమోసం అనుకున్నాం. బ్రాహ్మడి కదా, వాడెవడో గోటు వేసుకుని పోయినాడట, మేకను తీసుకుని పోతుంటే నలుగురు కలిసి ఇది ఏమైనా కుక్క తీసుకుపోతున్నావు, కుక్క తీసుకుపోతు, కుక్క తీసుకుపో, కుక్క తీసుకో, నిజమే కుక్కను వారేసి పడిపోయాడు. అట్లాగా మనం కూడా వాడెవడు వారి వరుసగా చెప్తూనే ఉంటే వాడెవడు పేపర్లు రాసాడు నాకు విచిత్రంగా అనిపించింది. మనం ఎందుకు కర్మ సన్యాసం? మనం ఏమైనా మనం రీసెర్చ్ పైన కానీ బుద్ధి లేకపోతే సివి రామ్ అనే వాడు మనకు ఇది చెప్తాడా? రీసెర్చ్ చేస్తాడా? ఏమి ఏమి ఫెసిలిటీస్ లేకుండా చేశాడు కదా. రామానుజనం అనేవాడు చేస్తాడా? మ్యాథ్స్లో చేస్తాడా? కర్మ సిద్ధాంతం పైన రాలేదు మనం. లీలావతి గణిత శాస్త్రం రాసిందంటే ఊరికే రాసిందా? వీడు వీడి వీడి వీడు బీజగణితం, వీడు మనకు చెప్పేదానికి ముందే మనకు తెలుసు బీజగణితం. వీడు చెప్పేది ఏమిటి అనుమతి? అటువంటి ఉన్నతమైన సంస్కృతి మనకి ఏదైతే ఉందో దాన్ని ఒక్క విషయంలో తీసుకొని ఏమిటి అంతా కూడా భగవంతునికి ఐక్యం చేసి భగవత్పరంగా మనం ఆలోచించాలని చెప్పి మనం చెప్తుంటాం కాబట్టి దాన్ని ఒక్కదాన్ని మాత్రం తీసేసుకుని డిటాచ్ చేసేసి మన లైఫ్ నుంచి దాన్ని వేరుపరిచి మన చేత కాదన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మనం లేవు. మనం ప్రతి ఒక్కరూ కూడా దైవ సమానులమే. ఆ మాటకు వస్తే ఇతరులు ఎవరైతే వాళ్ళు పాపులు అనుకుంటారో వాళ్ళు మనకంత ఆత్మవిశ్వాసం ఉండే అవకాశం లేదు వాళ్ళకి. పుట్టకతో నేను పాపి అనుకున్నవాడు ఆత్మవిశ్వాసం ఎట్ట పెంచుకుంటాడు? ఆత్మవిశ్వాసం మనం పెంచుకోవాలంటే మన సిద్ధాంతం ఏమిటి, నిజమైన సిద్ధాంతం. ఇదంతా కూడా భగవంతుడు క్రియేట్ చేసిన యూనివర్స్ అని ప్రతి ఒక్క సైంటిస్ట్ ఒప్పుకుంటాడు కదా. ఒక స్టార్ నుంచి వచ్చింది, ఒక క్షోభ నుంచి వచ్చింది ఈ ప్రపంచమంతా కూడా. ఇది భగవంతుని ప్రక్రియ, మనది దీంట్లో ఏమీ లేదు. అసలు నిజమైన భగవంతుడు ఈ ప్రక్రియ కాదురా నాయన అని మన వాళ్ళు చెప్పారు అంతే. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే నువ్వు భగవంతుడి క్రియేషనే, ఇతను భగవంతుడి క్రియేషనే, దాంతో మనలో మనకు వైషమ్యాలు వస్తాయని, మనకు చెట్టులకి పుట్టలకి తేడా ఉందని భ్రమపడతామేమో అని, పక్షులు సమస్త జాతులకు మనకంటే మనకి లొంగి ఉండాలనే ఒక వెదవాలోచన వస్తుందని ఏం చెప్పారంటే, అంతా కూడా భగవత్పరంగా ఆలోచించండి, అన్నిటి వెనక అదే భగవంతుని శక్తి ఉన్నది అని ఒక ఈరోజు ఏదైతే ఈకాలజీ అంటున్నారో, ఈకలాజికల్ బ్యాలెన్స్ అంటున్నారో, ఇటువంటి దాని గురించి ఆలోచించి చెప్పిన మాట అది. ఫండమెంటల్గా అలర్ట్ వస్తాం. ఇటువంటి గమ్యాన్ని తీసుకుపోయే సిద్ధాంతం కావాలనుకున్నప్పుడు పాజిటివ్ అప్రోచ్, నెగటివ్ అప్రోచ్ కాదు. నేను ఒక మూల కూర్చొని భగవంతుడిని ఎరిగితే చాలు అనుకున్న సిద్ధాంతం ఇది కాదు. అటువంటి దానిపైనే మనకి క్రిటిసిజమ్స్ అంతా కూడా వస్తున్నాయి, అన్జస్టిఫైడ్ క్రిటిసిజమ్స్ వస్తున్నాయి. మనకు నిజంగా మన యొక్క ధ్యేయం ఏమిటి అని అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది గుడ్ ఆఫ్ అదర్స్, టు షో దట్ ది డివినిటీ ఈజ్ బ్యాకింగ్ అస్ అట్ ఎవరీ మూమెంట్, టు బీ అన్ అర్జున ఆల్ ఆఫ్ అస్. ఏదైతే భగవద్గీతలో మనం ప్రొజెక్ట్ చేసేసి ఒక్కడే ఉంటాడు, ఒక అర్జునుడికి సాధ్యమైంది పార్థసారథి అతను ఒక్కడికే ఉన్నాడు అని పేరు పెట్టి పార్థసారథి అని పెట్టడం తోటే మనం లిమిటేషన్ చేసేసాం గాడిని. వాడు పార్థుడికి మాత్రమే సారథి మనకు కాదని. మనమందరూ స్వార్థులమే, ప్రతి ఒక్కడు మనం స్వార్థులమే, దీంట్లో ఏమాత్రం తేడా లేదు. అటువంటి గమ్యానికి తీసుకోపోయిన సిస్టమ్ మనకు కావాలనుకున్నప్పుడు హతయోగము వీలుపడదు, పూర్తిగా రాజయోగము వీలుపడదు. ఇవి రెండూ కలిపి దానిలో దీనిలో రెండు కట్ చేసేసి ఒక సిస్టమ్ ఇవ్వాల్సి వస్తుంది. అటువంటి సిస్టమ్ ఇది. హతయోగంలో కావలసిన అన్ని గంటల ప్రాక్టీస్ని 1.5 hours రిడ్యూస్ చేసి భక్తి యోగంతో ఉండవలసినటువంటి కొన్ని కోట్ల నామాలు జపించడం కానీ రాయడం కానీ దాన్ని 15 నిమిషాలకు కుదించి ఒక సిస్టాన్ని మనకిచ్చి ప్రాణాహుతి ద్వారా డివైన్ సపోర్ట్, ఏదైతే అర్జునుడు తన పొందాడో దైవ సహాయం పొందాడు అటువంటి దైవ సహాయాన్ని మనకు అందిస్తూ ఈ యొక్క సిస్టమ్ని మనకి ఇవ్వడం అంటూ జరిగింది. ఎందుకు ఇంత చెప్పవలసి వస్తుందంటే మన గోల్ క్లారిటీ క్లియర్గా ఉండాలి. ది ఇన్స్టిట్యూట్ డస్ నాట్ ఆస్క్ యూ టు బికమ్ లేజీ, ఇట్ డస్ నాట్ ఆస్క్ యూ టు బికమ్ ఇండలెంట్, ఇట్ డస్ నాట్ ఆస్క్ యూ టు విసిట్ ఇన్ సమ్ కార్నర్. నో, ఇట్ ఈస్ నాట్ ది అప్రోచ్ ఆఫ్ శ్రీ రామచంద్రదాస రాజయోగ. రామచంద్రదాస రాజయోగ ఈజ్ యాక్టివ్ పాజిటివ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ, ఫర్ ది గుడ్ ఆఫ్ యూ ఆల్, ఫర్ ది గుడ్ ఆఫ్ అస్ ఆల్. ఇవన్నీ కూడా తీసుకొచ్చి పాసిబుల్ ఇట్ ది లిమిట్స్ అని సపోర్ట్ ఇస్తూ ఇవ్వడం ఇది కాబట్టి దిస్ ఈస్ ఎఫికేషియస్. వన్ మోర్ ఆస్పెక్ట్ విచ్ ఐ వుడ్ లైక్ టు డ్వెల్. సాధన చేసేటప్పుడు మనకు నిన్న ఒక అబ్బాయి నాతో మాట్లాడితే ఏమన్నాడంటే, మనం రాయలే సెక్స్ వాటర్ దీస్ ఆర్ ది త్రీ థింగ్స్ దట్ ఆర్ అఫెక్టింగ్ అస్. నాకు ఎక్కువ నీళ్లు కావాలా, నాకు దాహం అనిపించింది, నీకు రాసుకోవడం కష్టం లేదు, ఎక్కువ పరిగెత్తినాను ఈరోజు దాహం అనిపించింది, అంత ఉండకూడదు, తగ్గించాలా ఇది, బాగా రాసుకుంటాం, ఆకలేస్తుంది, అక్కడ ఏదో పెట్టా తీసేసుకున్నాను, తీసుకో కూర్చోండి అంటే అయినా తీసుకున్నాను, తప్పు అయిపోయింది. ఇటువంటి ఆకలి దానిపైన మాట్లాడుతూ, తిండి గురించి మాట్లాడుతూ, మహాత్ముడు ఏదో మేకను తినడనో కోడిని తినడనో చెప్పి రాశాడు, జ్ఞాపకం లేదు, రాస్తే బాధపడిపోయినాడు దానిపైన. అహింస అనే తత్వం పైన వెళ్ళి వాడు బాధపడ్డాడు. ఇవి రాసుకోగలుగుతాం, కానీ లైంగిక విషయాలు వచ్చేసప్పటికీ సెక్స్ ఎడ్యుకేషన్ వచ్చి దెబ్బతింటున్నాం మనం. ఈరోజు వీళ్ళేదో పాశ్చాత్యులు వాళ్ళు దాని గురించి పూర్తిగా అవగాహన వాళ్ళకి కలిగిందని, మనకేదో అది లేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత దౌర్భాగ్యపు స్థితిలో మనం లేం. మన ప్రాచీన సాంప్రదాయం తీస్తే కామసూత్రమని రాయగలిగిన దమ్ములున్న దేశం ఇది ఒక్కటే, ఇంకెవడు రాసిన వాడు లేడు. వాత్స్యాయనుడు కూడా అప్పుడు రాసాడంటే ఎంత దమ్ములుంటే రాసి ఉంటాడు ఈ దేశంలో చెప్పండి. అంటే ఇది మానవ సహజమైనది, ప్రతి ఒక్క జంతువుకు ఉంది, మనకి ఉంది. ఈ జంతు ప్రవృత్తి నుంచి మనం ఎదగాలి, దీన్ని ఎట్లా మనం యూజ్ చేసుకుని పైకి ఎదగలుగుతామనే దానిపైన ఆ శాస్త్రం రాశాడు ఆయన. నాకు అర్థమైందా? దాన్ని వాడెవడో బయటవాడు వచ్చి చెప్పేసి ఇవంతా చెడు అనుకోవడంతో ఆ దుశ్చింతన అనే విధవాలోచన వచ్చి ఇలా వచ్చిందని అంటాం. అదే ఇప్పుడు బాబుజీ గారు ఆటోబయోగ్రఫీ వాల్యూమ్ వన్లకి చూశారంటే ఆయన నాకు ఈరోజు కామగత తీవ్రత ఎక్కువగా ఉండెను అని రాసుకున్నాడు. రాసుకునే దమ్ములు ఉన్నాయి ఆయనకి, ఎందుకు? సాధకుడు కాబట్టి. నిజమైన సాధకుడు కాకపోతే వాడు ఏం చేస్తాడంటే ఇటువంటి రాయడు. వాడు మొహం చూసుకోడు కదా, వాడు చూసుకుంటే అగ్లిగా కనపడతాడు. వాడు ఎవడు చెప్పాడు ఇది అగ్లిగా ఉంది, దాంట్లో అగ్లిగా ఉండవలసిన అవసరం ఏ లేదు. సర్వసాధారణమైన విషయము, అందరికీ అన్వయించే విషయము, దానిలో పొల్లు అనేది ఏం కనబడదు. విపరీతంగా ఉన్నామనంటే అవును, విపరీతంగా ఉన్నాం. ఎందువల్ల ఉన్నాము? మన దేశంలో వచ్చిన దౌర్భాగ్యం కాదు, బయటవాడు చెప్పాడు. ఇంత ముందుగాని మీరు కానీ చూసుకున్నారంటే ఎక్కడైనా పుస్తకాల్లో దానిలో ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా, ఎట్లా మనం మూవ్ చేసుకోవాలా అనేది డీటెయిల్డ్గా రాసి ఉన్నాం. కానీ ఈ లిబర్టీ ఒకటి అనేది మనిషికి ఇచ్చాడు దేవుడు. పశువాంచలో కూడా మనకు లిబర్టీ ఇచ్చాడు దేవుడు. పశువాంచలో పశువులకు లిబర్టీ ఇవ్వలేదు. ఏ సమయానికి అది జరిగిపోవాల్సిందో, లేకపోతే దాని పిచ్చి పడుతుంది దానికి. మనిషి అన్నవాడికి దానికి ఫ్రీడమ్ ఇచ్చాడు, మీరు కంట్రోల్ చేసుకోండి అన్నాడు. కంట్రోల్ చేసుకోరాలంటే మనకి ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చినట్టే. ఫ్రీడమ్ వస్తే ఎవడు ఎవడు వాడు లైసెన్షియస్గా బిహేవ్ చేస్తున్నాడు, అట్లాగే బిహేవ్ చేస్తున్నాం అక్కడ కూడా. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ది ఫ్రీడమ్ పాజిటివ్లీ ఇన్ అ ప్రాపర్ మేనర్, వీ హ్యావ్ ఆల్ టెండెడ్ టు యూస్ ఇట్ లైసెన్షియస్లీ. ఫ్రీడమ్ ఈజ్ నాట్ లైసెన్స్. మీకు అర్థమైందా? కానీ ప్రతి ఒక్కడికి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, మొదటి రోజు నుంచి సాధన చేసిన వాడు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే మొదటి ప్రశ్న, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా? కంట్రోల్ చేసుకోండి, తపం చేయండి, జపం చేయండి, ఉపవాసాలు ఉండండి, పస్తులు ఉండండి, సన్యాసాశ్రమం తీసుకోండి. ఇటువంటి సలహాలు ఇచ్చారు, ఉచిత సలహాలు ఇచ్చారు. పాటించిన వారు పాటించినారు, పాటించిన వాళ్ళు పాటించలేదు. ఇవన్నీ అయ్యాపనులు కాదలేబోమని అడిగిపోవడు. సంసారి అన్నవాడికి ఇది చెప్పడం ద్వారా ఇవన్నీ అయ్యాపనులు కాదలేబోయ్ ఊరికి ఎవరు చేస్తాడు ఇవంతంటారు. ఇవి మనము, మీరు పర్టికులర్లీ, మేమైనా కాస్తంత దానికి ఎక్స్పోజర్ ఉంది మాకు, మీకు అంతగా లేదు ఈ జనరేషన్ వాళ్ళకి. మనకి ఇంట్లో విధవలు ఉండడం అనేది మోస్ట్ కామన్. ఇప్పుడు లేదు, వైధవ్యం అనేది పెద్ద మాట లేదు. ఇప్పుడు ముందు పెద్ద మాటే, వాళ్ళు గుండు గీసేసి ఒక ఇంట్లో మూల పెట్టేసేసి నువ్వు బయట రాకూడదను, నీ చూడకూడదను, అది చేయకూడదను అని చెప్పేసేసి ఇటువంటి ఆంక్షలు వేశారు. ఎందుకు వేశారు? లేకపోతే ఆ కామ తీవ్రత తట్టుకోలేదని, వెంట్రుకలు చూస్తే తన అందం చూసి కామ తీవ్రత ఎక్కువ భయం గుండు గురిగించి అన్నాడు. వాడు తెలిసింది ఇది, వాడు సరైన పద్ధతి తెలిసి ఉంటే ఏడుపు ఉండేది కాదు. నీళ్లు పోసుకో, తలకాయ పైన నీళ్లు పోసుకో, రోజుకు 4 సార్లు స్నానం చేసే, ఎప్పుడు తడి బట్టలతో తగలడు, సరిపోతుంది. మగవాళ్ళకైనా అదే, బ్రహ్మచారి వాడికి విపరీతంగా బుద్ధులు పోతుండే, పోయి గునుగుతి దగ్గర పోయి స్నానం చేసి అప్పరా అంటారు. ఎందుకంటే ఇన్ని జనరేషన్స్లో కూడా దీనికి ఆన్సర్ లేదు ఎక్కడ కూడా. ఏం చేయాలా, ఏం చేయాలి ఎవడు తెలియదు, చేసిన వాడు గొప్పవాడు, చేయని వాడు వాడు దరిద్రుడు, వాడు వ్యర్థుడు, భ్రష్టుడు, పదాలు ఉపయోగించేసి వాడిని ఏదో తిట్టి ఆ తిట్లకి భయపడి వీడు చేసే పనిని దొంగతనంగా చేసి తిట్లకి భయపడే ఇంకేం లేదు. ఇటువంటిదే ఎక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసరికి ఈ పుస్తకాలు ఉంటాయనుకోండి, సో సోషల్గా దీనిపైన ఎంతవరకు మనకు ఆంక్షలు వేశారంటే, వి డోంట్ వాంట్ టు సే దట్ ఐఎమ్ రీడింగ్ ఎ బుక్ రిలేటింగ్ టు కామసూత్ర, నో నో బడీ లైక్స్ ఇట్, ఇట్స్ ఎ టాబు, డోంట్ టచ్ ఇట్, యూఆర్ అ బ్యాడ్ ఫెలో, యూఆర్ బికమింగ్ బ్యాడ్ అనే పేరు కూడా మనం చెప్పాం. ఎందుకు ఇంత మాటలు మాట్లాడుతున్నానంటే, కామ తీవ్రత అనేది అంత ఈజీగా అందరికీ లొంగేది కాదు, అది సాధారణంగా ఎవరికి లొంగదు. ఎందుకంటే జంతు ప్రవృత్తి అటువంటిది, దాంట్లో మనకు ఫ్రీడమ్ అనేది భగవంతుడు ఇచ్చినాడు. ఆ ఫ్రీడమ్ ఉండడంతో ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోయింది. నెలకోసారో 15 రోజులకోసారి 45 రోజులకోసారి వచ్చిందనుకోండి, పెంట వదిలిపోయేది మనకు. అది కాదు, ఫ్రీడమ్ ఇచ్చాడు, కంట్రోల్ చేయగల కెపాసిటీ నీకు ఉందంటాడు. దాన్ని మనం మిస్యూజ్ చేసాం, ఇది అదర్వైజ్ తీసుకున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండగా, అందరి సాధనలో ఇదే మెయిన్ ప్రాబ్లంగా ఉండగా, బాబూజీ మహారాజు ఒక్కసారిగా వచ్చి, నేను నీకు ఈ సమస్యను తోడ్పడతాను, 2 పాయింట్స్ లొకేట్ చేశాను ఆయన, పాయింట్ ఏ అని పాయింట్ బి అని, ఈ పాయింట్ ఏ పాయింట్ బిలో మెడిటేట్ చెయ్యి, మెడిటేట్ చేస్తే నీకు కామ తీవ్రత తగ్గుతుంది, యు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యుల్ గెట్ బ్యాలెన్స్డ్. మొట్టమొదటిసారి ప్రపంచంలో ఒక వ్యక్తి వచ్చి ఇటువంటి దాన్ని, ఏదైతే ప్రతి ఒక్కడు వదిలేసేసి మన చేత కాదు చేతులు ఎత్తేసావు నాయన ఈ సబ్జెక్టులో, నీ సాధన నువ్వు తీసుకోవాల్సిందే, తల కింద నిలబడతావో రోడ్లో దొల్లుతావో నీ ఇష్టం, ఎట చేస్తే అట చేయి అని చెప్పిన అట్ట కాకుండా ఒక పద్ధతి అంటూ మనకి ఇవ్వడం జరిగింది ఈ యొక్క బాబుజీ ఒకరి. కానీ దీంట్లో ఇంకొక విషయం కూడా, ఎందుకు ఇది ఉండాలి, కంట్రోల్ ఉండాలి అది చెప్పండి. వై షుడ్ వీ హ్యావ్ ఎ కంట్రోల్? ఇది బేసిక్గా మన యొక్క అర్జ్, బేసిక్ అన్కాన్షియస్ ఏదైతే మనం డ్రా చేస్తుందో దానికి సపోర్ట్ ఇది. మన సెల్ఫ్కి బేసిక్ సపోర్ట్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ సెక్స్, ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ప్రొక్రియేషన్ ఆల్సో, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ త్రూ దట్ ఓన్లీ వీ కంటిన్యూ. మనం కంటిన్యూ కావాలంటే, మనం పోయిన తర్వాత కూడా మనం కంటిన్యూ కావాలంటే మన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండాలి. ఇది బేసిక్ అర్జ్. దీనికి వచ్చిన సోషల్ కాంటెక్స్ట్ అవన్నీ వేరే, దాని గురించి మనం మాట్లాడలేదు. స్వార్థానికి మూలం ఇది. మనం బతకాలనే దానికి బేసిక్ మెయిన్ పాయింట్ ఇది ఇక్కడ అనమాట. దిస్ ఈజ్ ది బేసిక్ అర్చ్. వన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇట్ ఈస్ సెక్స్, బేసిక్ బేసిక్ ఎనర్జీ, ది ఎలా అన్ వైకల్, ఇదే బేస్. దానివల్లే మనకు స్వార్థానికంతా కూడా తర్వాత రూపకల్ప చేయబడ్డ నీళ్ళు కానీ, వాకలి కానీ, భూమి కానీ, తదితర ఏదైనా కానీ నాది అని చెప్పుకున్న దానికంతా కూడా నాంది ఇదే. ఇది ఉంటేనే అది ఉంటుంది, నాది అనేది పలుకుతుంది. ఇది తగ్గితే కానీ ఇతరుల గురించి, పరుల గురించి, మంచి గురించి ఆలోచించడం అనేది మనకు వీలు పడదు. ఇది కంట్రోల్ కావాలి. మంచి అనేది మనకు కావాలి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయమన్నాడు పాతకాలం నుంచి. మంచి అనేది, విశ్వశాంతి అనేది, మానవ కళ్యాణం అనేది మనకు కావాలి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయండి, దీన్ని కంట్రోల్ చేస్తే నీ స్వార్థపరత్వం తగ్గుతుంది, పరపరాయణత్వం పెరుగుతుంది అనే ఉద్దేశంతో సర్వే జనాః సుఖినో భవంతు అని చెప్పగలిగిన ఒక స్థితికి రావాలంటే మన యొక్క మనం కంట్రోల్ చేసుకున్న స్థితిలో కానీ రాదు. దానికి బదులు బాబూజీ మహారాజ్ ఏమంటాడంటే, పాయింట్ ఏలో మెడిటేట్ చేసేటప్పుడు, ఏబీలో మెడిటేషన్ చేసేటప్పుడు ఏమనుకోమంటాడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా అన్నదమ్ములే, వాళ్ళందరూ కూడా భగవంతుని వేడల ప్రేమ పెంపొందించుకుంటున్నారు అని అట్ట వదిలేస్తాడు. భగవంతుని వేడల ప్రేమ పెంపొందించినప్పుడు జరిగేది ఏమిటి, విశ్వకళ్యాణం. అందరూ కూడా భగవత్పరంగా ఆలోచించగలిగితే, పరహిత గురించి ఆలోచించగలిగితే జరిగేది విశ్వకళ్యాణం. సో ఏదైతే మన యొక్క కంట్రోల్ నుంచి దాన్ని తీసుకురావాలనుకుంటామో ఈయన దాన్ని తిరగవేసి ఈ పాయింట్ పైన మెడిటేట్ చేస్తూ
ఇతరులు భగవంతుని యెడల ప్రేమ పెంపొందించుకుంటున్నారు, భగవంతుని యెడల ప్రేమ పెంపొందించుకుంటున్నారనే భావనతో ఉంటే ఇది కూడా కంట్రోల్ అవుతుంది. చాలా చిన్న విషయం, ఏ విషయమైనా కానీ యాపిల్ పైనుంచి కింద పడింది అని అంటే వాడు న్యూటన్ ఒక్కడే తీయి రాశాడు, మిగతాడు అంత ముందు పడ్డది సంవత్సరాల తరబడి యుగాంతాలు పడి ఉంటే పడుతూనే ఉంటాయి, వాడు ఒక్కడే సూత్రం రాశాడు. అలాగా ఇది చాలా చిన్న విషయమే, ఇటు తిప్పాడు, ఇటు తిప్పేసరికి కంట్రోల్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, కంట్రోల్ వస్తుందా సార్? మేం చెప్పగలిగింది ఏమిటంటే మా స్వానుభవం అది, కంట్రోల్ అనిహిలేషన్ కాదు. పాతకాలంలో ఏం చెప్పాడు, అనిహిలేట్ చేస్తే కానీ గతి లేదు అన్నాడు, దీన్ని పూర్తిగా చంపేయాలి. బేసిక్గా ఎవరైనా కానీ ఆధ్యాత్మికత అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, సాధారణంగా లేడీస్ ఒప్పుకోరు. నాకు మాకు ఒక అభ్యాసం ఉన్నాడు, ఆయన మెడిటేషన్ అంటూ కూర్చుంటే వాళ్ళ ఆవిడ ఒక చెయ్యి ఒక పక్క, వాళ్ళ అమ్మగారు వచ్చి ఇంకో చెయ్యి పెట్టి లేపేసేవాళ్ళట. ఎందుకంటే వీడు చేసి సన్యాసి అయిపోతాడేమని భయం వాళ్ళకి, వీడు సంసార సుఖానికి పనికిరాడు వీడు, వీడు కానీ వాడు వాళ్ళ ఆవిడ వీడిని నాకు కొరివి పెట్టలేడేమో అని చెప్పేసి ఆవిడ ఇద్దరు కలిసేసి వాళ్ళు లేపేసేవాళ్ళట. వాళ్ళు అర్థం చేసుకుని చాలా రోజులు పడ్డది జరుగుతాయి. ఎందుకంటే ఈ భయం అనేది ఉంటుంది ప్రతి ఒక్కడికి, యోగం దానికి రాడు. అందుకని ఈయనేమంటాడు, అనిహిలేషన్ నేను మాట్లాడినాయా, అనిహిలేషన్ గురించి కాదు, కంట్రోల్ బ్యాలెన్స్కి రా, నీకు ఇచ్చిన ఫ్రీడమ్ని సద్వినియోగం చేసుకో, యు యూస్ ఇట్ ఫర్ ది పర్పస్ ఇట్ ఈస్ మెంట్, కంట్రోల్ చేసుకో అంటాడు. సో ఈ కంట్రోల్ అనేది ఏదైతే కష్టమని మన దుస్సాధ్యమని మన వల్ల కాదు అని చెప్పేసి అనుకున్నామో అలా కాదు, ఇది అవుతుంది అన్నాడు. సో ఇన్ దిస్ వే ఇట్ ఈస్ వెరీ ఎఫికేషియస్, ఎ సిస్టమ్ వేర్ వీ హావ్ గాట్ ఎ మెథడ్ ఫర్ దిస్ delivery of goods, this is how it is. Now, what are the various states of consciousness to which we can go? ఎటువంటి మనకు స్థాయి, జంతు స్థాయి నుంచి మానవ స్థాయికి వచ్చి మనిషి స్థాయికి ఎదిగి దానిపైన మనకు ఋషి స్థాయికి పోవాల్సిన స్థితి మనకు ఉంది, ఋషులం కావాల్సిన హక్కు మనకుంది. ఎప్పుడు నువ్వు ఋషి అనే పదాన్ని ఎప్పుడు చూస్తే చాలామంది ఋషి అని ఉపయోగిస్తుంటారు. ఋషి అంటే ఎవడు? జ్ఞాని జ్ఞానియే, వాడు ఎందుకు ఋషి అవుతాడు? జ్ఞాని ఎవడైనా కానీ వేదాంతం పూర్తిగా తెలుసుకుంటే వాడు జ్ఞానియే. ఋషి అన్నవాడు ఎవడనంటే కరెక్ట్, నీడ ఇవ్వాలి, ఇతరులకు నీడ ఇచ్చిన వాడే ఋషి. 10 మందికి సహాయం చేసేవాడు ఋషి. ఆ స్థితికి ఎదగలిగిన మన కెపాసిటీ మనకు ఉంది, ఆ స్థితికి మనం రావాలి. దాన్ని నువ్వు పొందగలుగుతావని అంటే ఎస్ పొందగలుగుతావు. ఎంత టైం రోజంతా అదే పని అంటే లేదు, రోజుకి తగు సమయం దానికి కేటాయించి కాన్స్టెంట్ రిమెంబరెన్స్ డెవలప్ చేయాలి. కాన్స్టెంట్ రిమెంబరెన్స్ డెవలప్ చేయాలని అందరూ చెప్పారు. నిరంతరం భగవద్ధ్యాస ఉంటే కానీ ఉత్తమ గతులు దొరకవు. ఉత్తమ గతులు అంటే ఉత్తమ మనస్థాయిలు అంతే కదా, అది రాదని అంటాడు. కరెక్టే, దానికని మనం రోజంతా అదే భజన చేస్తూ కూర్చుంటామా, లేకపోతే అదే రామనామం చెప్తుంటామా, అదే రహీం నామం చెప్తుంటామా? చెప్పాం కదా, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎప్పుడైతే సాధన వల్ల ఆ భగవంతుడు మనతో ఉన్నాడనే జ్ఞానం దృఢంగా కలుగుతుందో అప్పుడు మనం చేసేది నిరంతర స్మరణే. ఎందుకంటే ఏ పని చేసినా ఆయన ఆయనతోనే చేస్తూ ఉంటాం, ఆయన ఎరుకతో మనం చేస్తుంటాం. అది ఒక స్థితి, ఆ స్థితికి తీసుకురాగలుగుతాడు. సో ది ఆబ్జెక్టివ్ అచీవ్మెంట్ మనం తీసుకున్నామంటే పాజిటివ్గా మనం చేయగలుగుతాము. మిగతా వాళ్ళు దీని గురించి ఎక్కువ మాట్లాడే అటువంటి స్థితి అనేది మీకు చాలా తొందరలోనే ఇస్తాడు. మీరు కానీ రియాలిటీ అడ్డాలను చదివినారంటే బాబుజీ చెప్తుంటాడు, నన్ను నమ్మి ఈ ప్రాక్టీస్ కానీ కరెక్ట్గా చేస్తూ ఉంటే మీకు కొద్ది కాలంలోనే కొద్ది నెలలలోపే ఈ ఒక కండిషన్ అంటే మీకు వస్తుంది అంటాడు, అజపస్థితి అని. అజపస్థితి రావడం అంటేనే కాన్స్టెంట్ రిమెంబరెన్స్ బిగినింగ్ అయినట్టు, జపం చేయకుండానే జపం చేసినట్టు. దానికి సాధారణ వ్యాఖ్యానం ఏమిటి, జపం చేస్తూ నిద్రలో కూడా అదే పలవరింత ఉన్నది అజపస్థితి అంటాడు. సాధారణంగా మనకు సాంప్రదాయంగా మాట్లాడే మాట, తెలుసో తెలియకో అన్నమాట అది, దాని గురించి మనం మాట్లాడాల్సింది. మన నోటితో పలికేది కాదు, మనలో మనకు ఆ భావన స్థిరంగా ఉందా లేదా అనేది మాట్లాడాలి. మనం పని చేస్తూ ఈ భావన కూడా మనతో ఉండాలి, భగవంతుడు మనతో ఉన్నాడు దట్ ద కాన్స్టెంట్ కంపెనీ ఆఫ్ ది డివైన్ దట్ ఐ హ్ గాట్ అనే ఫీలింగ్ అని రావాలంటే ఈ ప్రాక్టీస్ చేయండి, అనుభవించండి, అజపస్థితి అనేది వస్తుంది అంటాడు. ఇంత తొందరగా మీకు ఎఫికేషియస్గా మీకు చెప్పే సిస్టమ్ ఇంకేది లేదు. ఎందుకంటే దే ఆర్ ఏదర్ కట్ ఆఫ్ ఫ్రమ్ రియాలిటీ ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ది గోల్. వీలు పడింది చెప్పుంటారు, గోల్ గురించైనా మార్చేసి ఉంటారు. గోల్ ఎప్పుడైతే మనకు ఎఫిషియన్సీ అని పడ కర్మసుఖ అవసరం, యోగ కర్మసుఖ అవసరం, అది బేసిక్ జ్ఞానం పెట్టుకుంటే అప్పుడు మన గృహస్థ ధర్మంలో మనం చేయవలసిన కర్మలన్నీ కూడా, మనం చేయవలసిన పనులన్నీ కూడా ఎఫిషియెంట్గా చేస్తూ నిరంతరం భగవద్ధ్యాసలో మనం ఉంటూ భగవంతుని సపోర్టుతో మనం చేయడం అనేది ది సిస్టమ్స్ ఎఫికసీ. వేరియస్ స్టేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్ దట్ ఆర్ దేర్ విచ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ.